మహావిజ్ఞానంలో నేర్చుకోవలసిన పాయింట్లు ఏంటి అసలు? గాయత్రి మహావిజ్ఞానం అంటే గాయత్రి మంత్రం, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, 3 వ్యాహృతులు, దాని ముందర ఓంకారం. దీన్ని ఇలాగ చేస్తే గాయత్రి, ఇంకో ఇలాగ చేస్తే సావిత్రి, ఇలా చేస్తే కొండల్ని, ఇలాగ ఇవన్నీ చెప్తున్నారు. అంటే మనకు మాస్టర్ చెప్పారు గాయత్రి ఒకళ్ళు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, సద్బుద్ధిదాయకంగా మనకు పనిచేస్తుంది. సామూహికంగా చేస్తే అదే, సామూహికంగా చేయటమంటే గురుదేవులు ఒకసారి రష్యాలో భూకంపం వచ్చే ముందు అక్కడున్న ప్లానిటేరియం అంతా పడగొట్టించేసి వెంటనే అర్జెంటుగా జపాలు మొదలెట్టండి అన్నారు. ఒక కంటిన్యూస్గా 2 రోజులు అనుకుంటారు. బాగా అందరి చేత జపం చేయించిన తర్వాత రష్యాలో భూకంపాన్ని తప్పించడానికి మీ చేత నేను జపం చేయించాను. అది సావిత్రిగా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవడం సామూహికంగా చేయండి అని మాస్టర్ చెప్పేది ఎందుకంటే ఈ పృథ్వీ మీద ఉన్న అందరి కోసం మనం సహాయం చేసిన వాళ్ళు. మన ఇంట్లో హాల్లో 10 మంది 15 మంది పాతిక మంది అలా పూజలు చేయటం వల్ల ఈ గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే, గాయత్రి అంటే చెప్పారు, సావిత్రి అంటే చెప్పారు, సవిత అంటే చెప్తున్నారు, అలాగే ఈ పదాలకి విడివిడిగా అర్థాలు. శ్రేష్ఠుడు, వరేణ్యుడు, దుఃఖనాశకుడు, పాపనాశకుడు అయిన సవిత మా అంతరంగంలో ధారణ చేస్తాం, మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అనే భావాన్ని చెప్తున్నారు. ఇవన్నీ దేనికి చెప్తున్నారు అంటే, మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది విస్తరించడానికి. చైతన్యం అంటే ఖచ్చితంగా మనకు సులభంగా ఎప్పుడు గుర్తుండాల్సింది ఏంటంటే, మనకు ఏ ఏ విషయాలు తెలుసు. మనకు ఏ ఏ విషయాలు తెలిస్తే ఆయా విషయాల్లో మన చేతనత్వం ఉందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా మనస్సు. వివేకానందుడు ఎన్నో చెప్పి చివరికి అంతా మొత్తం మూడిట్లోనే ఉంది, 3 అక్షరాలు మనస్సు అంటాడు. అన్నీ దేంట్లో ఉన్నాయంటే మనస్సులో ఉన్నాయి. ఒక చిత్రం అయిన ఇదేంటంటే ద రీఅపియరెన్స్ ఆఫ్ ద క్రైస్ట్, వీటిల్లో కూడా ఉంటుంది. బుద్ధుడు తన శరీరం వదిలేసిన తర్వాత ఆ శరీరాన్ని అలాగే ఉంచుకుంటాడు, మిగతా కోశాలన్నీ, భౌతిక శరీరం ఉండదు కానీ అది క్రైస్ట్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు బుద్ధుడు క్రైస్ట్ కలిపి బయట కనిపించాడు, బుద్ధుడు క్రైస్ట్ కనిపిస్తుంటాడు. ఆ పనులన్నీ చేశాడు ఆయన, చేసి పరిణామక్రమంలో మనందరం ఇంకొంచెం ముందరకు తీసుకెళ్ళాడు. ఇది ఇక్కడ ఆపేస్తే వివేకానందుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు వివేకానందుడిలోకి బుద్ధుడు ప్రవేశించాడు. వివేకానందుడిలోకి రామకృష్ణ పరమహంస గారు తన శక్తిని అంతా ఇచ్చినా మళ్ళీ బుద్ధుడు ప్రత్యేకంగా ఆయనలో ప్రవేశించాడు. అంటే అక్కడ ఎలాగైతే క్రైస్ట్లో ప్రవేశించాడు, ఇక్కడ వివేకానందుడిలో ప్రవేశించాడు. రామకృష్ణ పరమహంస గారిలో కూడా ఎంతమంది దేవతాశక్తులని అంతమంది ఉన్నారు, అక్షత కాళికాదేవులు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ వివేకానందుడు సూచన మేరకే అరవిందుల సాధన మొదలెట్టాడు. అరవిందుల సాధన అంతా దేనికి మీద ఆధారపడి ఉందో వారు చెప్పిన మాటల్లోనే ఉంటుంది. మనకు దేవీ భాగవతం ఉంటుంది, దాంట్లో జగన్మాత 5 రూపాల్లో ఉంటుంది. ఒకటి పార్వతి, 2 లక్ష్మి. అంటే పార్వతి అంటే మామూలుగా కాకుండా మహా అన్నమాట, మహాలక్ష్మి, మహాశాస్త్రి, మహాకాళి. అది మహా, అదైన తర్వాత మహాలక్ష్మి, అదైన తర్వాత గాయత్రి, తర్వాత 5వ ఆవిడ రాధాదేవి, మధ్యలో సరస్వతి ఉంది. లక్ష్మి, పార్వతి, సరస్వతి, గాయత్రి, గాయత్రికే ఇంకో పేరు సావిత్రి, ఆ తర్వాత వచ్చేది రాధామాయి, రాధామాత. ఆ రాధ అనే ఆ దివ్య శక్తి ఏదైతే ఉందో దానికి ఆహ్లాదిని శక్తి అంటారు. ఆ ఆహ్లాదిని శక్తిని నారదుడు ఈ హిరణ్యకశిపుడు కొడుక్కి ఇచ్చాడు, అందుకని అతను ప్రహ్లాదుడు. ఆ ఆహ్లాదిని శక్తి అంటే అనంతమైన ప్రేమ అన్నమాట. ఆ అనంతమైన ప్రేమ శక్తిని రాధామాత దగ్గర నుంచి మనం అందరం కూడా సాధించవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ చేతనత్వ వికాసం ఉంది చూసారా, మన మనస్సు ఒక్కొక్క స్థాయిల్లో ఉంటుంది. అంటే చిన్నప్పుడు అప్పుడే పుట్టినవాడికి కదలికలే ఉండవు, అక్కడే పడుకుని కాళ్ళు చేతులు ఇలా అంటమే, అక్కడ అమ్మ ముట్టుకుంటేవాడికి చాలా ఆనందం కలుగుతుంది పిల్లవాడికి. ఆ తర్వాత మెల్లిగా పాకటం, తర్వాత మెల్లిగా లేచి నడవటం, తర్వాత అన్నీ తెలుసుకోవటం, ఇలా ఇలాగ వాడికి వికసిస్తూ ఉంటుంది వాళ్ళలో చేతనత్వం. చదువుకున్నవాడైతే ఒకలాగా చేతనత్వం వికసిస్తుంది. అలా కాకుండా కళాకారులు అనుకోండి, మంచి వాయిద్యం వాయించగలరు, వీణ కానీ, ఫ్లూట్ కానీ, లేకపోతే పాట కానీ, అలాంటప్పుడు వాళ్ళది చేతనత్వం వేరే యాంగిల్లో వికసిస్తుంది. ఇలాగ మన చేతనత్వం వికసనం ఏదైతే ఉందో దాని గురించి మనం గాయత్రి మహాజ్ఞంలో నేర్చుకుంటాం. పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆర్జశక్తికి ఆధారభూతము, నేను ఆర్జశక్తికి ఆధారభూతుడు. ఈ శరీరం దేనికి ఆధారభూతం అంటే ఆర్జశక్తికి ఆధారభూతం. ఆర్జశక్తి అంటే ఏదైతే ఈ మొత్తాన్ని సృష్టించిందో ఆ మొత్తాన్ని సృష్టించిన మహా తేజస్సుకి, ఆ మహాశక్తికి ఈ శరీరము ఒక ఆధారం అన్నమాట. అది మనం ఉండాల్సిన స్టేట్ ఆఫ్ మైండ్, దాన్ని కాన్షియస్నెస్ అంటాం. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాగొస్తుంది, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాగొస్తుంది అనేదే ఈ జీవాత్మ, దాని పరికరాలు అనే దాంట్లో మనకు మాస్టర్ అందించారు. మాస్టర్ జ్వాలాకులు గారి దగ్గర నుంచి తీసి నాకు కిషోర్ చెప్పాడు, ఇది ఒక నోబుల్ లారెట్ రాస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో రాశాను ఈ పుస్తకం అని మాస్టర్ చెప్పారు నాకు, అంకుల్ అని చెప్పి నాకు ఈ బుక్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన చేతనత్వం దేని మీద ఆధారపడుతుందో ఇందాక చెప్పుకున్న మాటల్లో ఉంటుంది. నేను పిరికివాడిని, నేను అశక్తుణ్ణి, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను చదువుకోలేదు, నేను అలాగా నెగిటివ్స్. ఆ నేనుకి మనం ఒక అడ్జెక్టివ్ పెడుతున్నాం పక్క, నేను బలవంతుణ్ణి, నేను అందగాడిని, నేను బాగా చదువుకున్నాను, మా వంశం చాలా గొప్పది, ఇలా అంటున్నాం అనుకోండి, ఆ నేను పక్కన ఇంకొక రకమైన అడ్జెక్టివ్స్ పెడుతున్నాం. అంటే ఆ నేను అనేదాన్ని ఇది మారుస్తుంది కదా. నేను అందంగా ఉన్నానంటే అది రిలేటివ్, అందం అనేదానికి అర్థం ఏంది, సిమెట్రిక్గా ఉండడం అందం అని చెప్పారు మాస్టర్. సార్ నేను అడిగాను అందం అంటారు అంటే ఏంటి మాస్టర్, ఏముంది సీతారామ గురించి, అరిథమెటిక్ గా ఉంటానని అందం అంటారు, అంతే సింపుల్. ఏదైనా సరే అంటే ప్రపోర్షన్, ప్రపోర్షనేట్ గా ఏది ఎక్కడ ఉండాలో. ముక్కు బాగా పొడుగ్గా ఉందనుకోండి బాగుండదు, కళ్ళు బాగా పెద్ద ముక్కు పొట్టిగా ఉందనుకోండి బాగుండదు. కాబట్టి కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ ఏ సైజులో ఉండాలో, అంగశాస్త్రం అని మనకు ఒకటి ఉంది, అంగశాస్త్రం ప్రకారం మొత్తం శరీరం 7 భాగాలుగా విభజిస్తారు, అవన్నీ కరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నవాడు అన్నగాడు అని అర్థం. రాముణ్ణి వర్ణించినప్పుడు ఆయన అంగాలన్నీ సవిభక్తములు, బాగా ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయి, అలా విభజించబడి ఉన్నాయని రామాయణ వాల్మీకి వర్ణిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ నేను 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 అనే పదం ఏదైతే ఉందో అది దేంతో ఐడెంటిఫై అయితే ఆ రకమైన చేతనత్వం వస్తుంది. ఎంఏ చదువుకున్నారనుకుందాం, బాగా ఇంగ్లీష్ వచ్చు కానీ ఎవరికి చెప్పలేడు అనుకోండి, టీచర్ పోస్ట్ వస్తుంది. టీచర్ పోస్ట్ అయితే ఉంటుంది తప్ప ఇంగ్లీష్ టీచర్ అను, ఇంగ్లీష్ లెక్చరర్ అను పేరు రాదు, ఎందుకంటే చెప్పలేడు కాబట్టి. సో అక్కడ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ ఉన్న, ఎంఏ అనే ఒక డిగ్రీ ఉన్న అతని చేతనత్వంలో ఇంగ్లీష్ చెప్పే ప్రతిభ లేదు, చెప్పే శక్తి లేదు. ఈ రకంగా మన చేతనత్వం మన మనం దేంతో ఐడెంటిఫై అవుతున్నాం అనే దాంతో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనం ఎలాగ ఐడెంటిఫై అవుతాం, నేను తండ్రిని, నేను తల్లిని, నేను భార్యని, నేను అక్కని, నేను చెల్లెని, నేను స్నేహితుడిని, నేను ఇంకొకటి శత్రువుని, లేదా ఇంకొకటి మిత్రుడిని, నాకు ఇవన్నీ కూడా మనం ఫిజికల్ బాడీతో ఉన్న రిలేషన్స్ తోటి నేను పెట్టేసరికి ఏమవుతుంది, ఆ నేను అక్కడ ఒక రకమైన చేతనత్వంతోనే ఉంటుంది, ఇంకో రకంగా ఉండటానికి వీలు. అలా కాకుండా నేను ఆర్జశక్తికి వాహనాన్ని, ఆర్జశక్తికి వాహికని, ఆర్జశక్తికి ఆధారభూతుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది? అర్జునుడు రథాన్ని కృష్ణుడు నడుపుతున్నప్పుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడికి ఎంత ధైర్యం ఉంటుంది? అదే కృష్ణుడు లేనప్పుడు పాపం అర్జునుడు మామూలు దొంగలను కూడా ఓడించలేకపోతాడు. కృష్ణుడు నిర్యాణం అయిన తర్వాత దొంగలందరినీ, రాణుల్ని అందరినీ దోచేస్తుంటే ఏం చేయలేడు పాపం, బాణాలు అన్ని మర్చిపోతాడు, మామూలుగా ఉండే దొంగలను కూడా ఓడించలేడు. ఇవంతా ఎందుకంటే ఐడెంటిఫికేషన్ విత్ మనం దేంటో ఐడెంటిఫై, అది చేతనత్వం. ఇక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అది, బరువు ఎత్తేవాడిని చూసి మనం నేను బరువు ఎత్తలేనంటే ఏంటి? స్టేట్ ఆఫ్ మైండ్. మనం ప్రాక్టీస్ చేయగా చేయగా మనం కండలు తిరగకపోయినా మనం కూడా ఎత్తగలిగే స్థితి మనకు వచ్చిందనుకోండి, అప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఇది నేను కూడా ఎత్తగలను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రామాయణంలో అంగద రాయభారంలో ఆ రాయభారం అప్పుడు ఏం చేస్తాడంటే, నా కాళ్ళని ఎవరైనా సరే కలపడం చూద్దాం మీ సభలో అంటాడు. ఎవరు కలపలేరు. చివరికి రావణాసురుడే వస్తాడు. అప్పుడు అంగదుడు అంటాడు, ఓ రావణాసుర నా కాళ్ళు పట్టుకోవడం ఎందుకు, హాయిగా రాముడు కాళ్ళు పట్టుకో బతుకుతో, లేకపోతే నిన్ను ఆయన చంపేస్తాడని చెప్తాడు, పడుకోళ్ళిపోండి. అది తర్వాత విషయం. కానీ అక్కడ అంగదుడు ఏ చేతనత్వంతో అక్కడి నుంచున్నాడు? వాళ్ళు ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఎవరు? ఒకడు ఇంద్రజిత్, ఇంకొకడు రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా మంచి మంచి సేనాపతులు ఉన్నారు. సాక్షాత్తు వాడే వచ్చేసాడు, పర్వతాన్ని కదిపేడాకంగా కైలాస పర్వతాన్ని వాడు వచ్చాడు. వాడు వచ్చినా వీడు కదపలేడు ఎవరు, అంగది కాదు. ఎందుకు కదపలేడు అంటే, ఒకటి రామనామం, ఆ రామనామం అతని చేతనత్వంలో ఒక మార్పు తీసుకొచ్చింది. ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అంటే, నా కాళ్ళని ఎవడు కదపలేడు అని ఖచ్చితంగా అతను తీవ్రంగా నమ్మాడు. కాబట్టి రామనామ అనే శక్తి అతని చేతనత్వంలో ఆ మార్పు తెచ్చింది. అలాగే మనం కూడా గాయత్రిలో మనం చేస్తున్నప్పుడు మన చేతనత్వంలో ఎలాంటి మార్పు రావాలి అనుకుంటున్నామో గురువు గారు ఇచ్చారు, కానీ అనుకోవాలో ఇచ్చారు. అది గాయత్రి మహాజ్ఞానంలో ఉంది. చక్కగా రోజు అది గురుచరిత్ర పారాయణలాగా చేస్తే బోల్డ్ విషయాలు తెలిస్తే మనకు. దాంట్లో ఇవాళ మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో, సోల్ అంటే జీవాత్మ అని ఎందుకు ఇచ్చారో మాస్టర్ చెప్తున్నారు. ఆత్మ ఉన్నదో లేదో మాకు తెలియదు. ఆత్మ అంటే జీవుడిలో ఉన్న ఆత్మ, జీవాత్మ ప్రత్యేకంగా ఒక వ్యక్తిలో ఉన్న ప్రత్యేకాత్మ, రెండు ఒకటే కదా. జీవుడిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే, ఆత్మ అనే పదం ఎందుకు వాడలేదంటే అది ఉందో లేదో మనకు తెలియదు. అందుకని సోల్ అనే పదానికి తెలుగులో జీవాత్మ అని మాస్టర్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఈ జీవాత్మ అనే పదం ఒకటి గుర్తుపెట్టుకుంటాం. తర్వాత దేవుడు, గాడ్ అంటే పరమాత్మ. దేవుణ్ణి చూశామా అని వివేకానందుడు అడిగినట్టు అడిగితే, దేవుని చూసిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని చూపించాలంటే చూసే అర్హత కూడా ఉండాలి. సో ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని ఎందుకు పక్కకు పెట్టారంటే, మన పుస్తకంలో డిస్కస్ చేసే జీవాత్మ గురించి కాబట్టి, దానివల్ల వచ్చే చేతనత్వం గురించి కాబట్టి మనం దాన్నే మాట్లాడుకుంటున్నాం. జీవాత్మ అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, ఎవరెవరి శరీరం అయినా సరే తీసుకుంటే వాళ్ళ శరీరంలో 7 రకాల గ్రంథులు ఉంటాయి. ఈ 7 రకాల గ్రంథులు ఏం చేస్తాయంటే హార్మోన్స్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ సెక్రెట్ చేయటం బట్టి మన చేతనత్వం ఉంటుంది. హార్మోన్స్ సెక్రెట్ చేయడం వల్ల మన చేతనత్వం ఉంటుందంటే, మనలో ఏ చక్రాలు ఉన్నాయి, ఏ గ్రంథులు ఉన్నాయి, అలాగే ఏ గ్లాండ్స్, వాటి పేర్లు సహస్రారం ఉందనుకోండి, పైనుంచి తీసుకుంటే సహస్రారం తీసుకుంటే అక్కడ మనకు దానికి సంబంధించిన గ్లాండ్ ఏమి ఉండదు. పీనియల్ అని చెప్పుకోవచ్చు, లేదా బిందు. తర్వాత వచ్చేది ఆజ్ఞ. ఆజ్ఞ దగ్గరకు వచ్చేసరికి పిచ్యుటరీ. విశుద్ధి దగ్గరకు వచ్చేసరికి థైరాయిడ్ అయిన తర్వాత మన అనాహతం దగ్గరకు వచ్చేసరికి థైమస్ అయిన తర్వాత మణిపూర్కం దగ్గరకు వచ్చేసరికి ప్యాంక్రియాస్, అలాగే స్వాధిష్టాన గ్రంథి దానికి ఎదురుకుండా వచ్చేప్పుడు స్వాధిష్టాన చక్రం దగ్గరికి ఎడ్రినల్ అనే గ్రంథి, అలాగే మూలాధారం దగ్గరకు వచ్చేసరికి గోనాడ్స్. ఈ 6 రకాల గ్రంథులు, ఆజ్ఞ దగ్గర పిచ్యుటరీ, విశుద్ధి దగ్గర థైరాయిడ్, అనాహతం దగ్గర థైమస్, మణిపూర్కం దగ్గర ప్యాంక్రియాస్, స్వాధిష్టానం దగ్గర ఎడ్రినల్, మూలాధారం దగ్గర గోనాడ్స్ అని గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు లోంచి వచ్చే స్రావాలు ఏవైతే ఉన్నాయో, హార్మోన్స్, అవి ఎక్కువ తక్కువ రావటం వల్ల మనిషి అలా ఉంటున్నాడు తప్ప అటు చేతిలో ఏం లేదు అంటారు ఫారినర్స్. ఏమంటారంటే, ఈ డాక్టర్ క్యాబ్ అంటున్నాడు ఏమని, 1 మిల్లీగ్రామ్ తేడా వచ్చినప్పటికీ కూడా దేంట్లో థైరాయిడ్ గ్రంథులు ఒక్కే 1 మిల్లీగ్రామ్ తేడా వస్తే, అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే మనిషి మూర్ఖుడైపోవచ్చు లేకపోతే పండితుడవచ్చు. మూర్ఖత్వం నుంచి పండితుడిలోనికి వెళ్ళొచ్చు లేకపోతే పండితుడు కాస్తే మూర్ఖుడైపోవచ్చు. ఎంత తేడా ఉందంటే జస్ట్ 1 మిల్లీగ్రామ్. అలాగా థైరాయిడ్ ఎక్కువ తక్కువ, చాలామంది థైరాయిడ్తో ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. మాట్లాడితే చాలామంది నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందండి దొరకలేదు ఇప్పుడు, అదేదో కొంత పేరు చెప్తారు, రోజు వేసుకుంటున్నా కంట్రోల్లో ఉందండి. ఇవన్నీ మన చేతనత్వం. మనకు చేతనత్వం అంటే మళ్ళీ మళ్ళీ ఆ పదాన్ని ఎందుకు అన్నిసార్లు అనుకుంటున్నామంటే, మన ఆలోచనలు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన అహంకారం బట్టి, మన గర్వం, ఇవి ఉంటాయి చూసారా మనలో, వాటిని బట్టి మనకు వచ్చే ఆవేశాలు బట్టి, ఒకళ్ళ మీద కోపం రావచ్చు, ఒకళ్ళ మీద ద్వేషం రావచ్చు, ఒకళ్ళని అసహించుకోవచ్చు, ఒకళ్ళని చాలా ఇష్టపడచ్చు, ఒకళ్ళని దూరంగా ఉంచవచ్చు, ఇలా రకరకాల ఉన్నాయి చూసారా. ఇవన్నీ మనసు మీద ప్రభావం చూపించి అవి గ్రంథుల మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, థైరాయిడ్ ఇక్కడ ఈయన ఇచ్చారు కదా డాక్టర్ కాబ్ ఆయన చెప్పిన దాని ప్రకారం థైరాయిడ్లో 1 మిల్లీగ్రామ్ మారితే మూర్ఖుడు పండితుడు, పండితుడు మూర్ఖుడు అవుతాడు, ఎక్కువైతే అసాధారణ వ్యక్తి అవుతాడు, మామూలు వ్యక్తి కాడు. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళందరూ మామూలు వ్యక్తులు కాదు, గొప్పవాళ్ళు అన్నమాట. కానీ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, నేను మెడిసిన్ ఇస్తే నార్మల్ వచ్చిన వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళు చచ్చిపోవటం, అంటే భార్య ఉందనుకోండి సపోజ్, భర్త చచ్చిపోయాడు, ఆవిడకి ఆయన చచ్చిపోయిన కొద్ది రోజులకి థైరాయిడ్ వచ్చింది, అంటే ఒక బాధ పొంగదీసే ఒక విషయం ఏదైతే జరిగిందో సంఘటన, దానివల్ల మన గ్రంథులు ప్రభావితం చెందుతాయి. అలాగే చాలా ఇష్టమైన వాళ్ళు పోతే కొందరికి షుగర్ వస్తుంది, అప్పుడు ఏది ఎఫెక్ట్ అయినట్టు, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయితే ఇంకా మళ్ళీ బతుకున్నంతకాలం దాని ఏమంటాం షుగర్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందేనండి, మందులు లేవు అంటుంటారు. కాదు, అలాంటి డిఆర్ఎస్ వాళ్ళు పోవడం వల్ల వచ్చే డయాబెటీస్ కి ఫాస్ఫారిక్ యాసిడ్ వేస్తే తగ్గిపోతుంది, నార్మల్ వచ్చేస్తుంది, షుగర్ పోతుంది, తగ్గిపోతుంది. అలాగా ఒక అనారోగ్యం దేనివల్ల వస్తుంది అని గుర్తిస్తే ఈ గ్రంథుల్లో తేడా వస్తే అనారోగ్యం వస్తుంది. ఆ గ్రంథుల్లో తేడా ఎలా వస్తుంది? మన ఆలోచనల వల్ల, మనలో ఉన్న బాధలు, దుఃఖాలు, కష్టాలు, దిగులు, భయం. భయపడితే ఏమవుతుందంటే మనసు ముడుచుకుపోతుంది. అప్పుడు బాడీలో ఏ గ్రంథి వీక్ అయితే అది దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళకి విరోచనాలు వస్తాయి. భయపడ్డ వాళ్ళకి ఎక్కువ మందికి విరోచనాలు వస్తాయి. అదే విపరీత తలనొప్పి వచ్చేస్తుంది. విరోచనాలు అవుతున్నాయంటే చివర్లో ఉన్నాయి చూసారా, మూలాధారం దగ్గర అక్కడ స్వాదిష్టాలు, మూలాధారం, ఇవన్నీ ఎందుకు? ఈ జీవుడికి చేతనత్వాన్ని వికసింపజేసుకోవడానికి ఈ షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలకి అనుగుణంగా భౌతిక దేహంలో గ్రంథులు ఉన్నాయి. కాబట్టి గ్రంథులు ఎలా ఉన్నాయి, ఆ గ్రంథుల నుంచి వచ్చే స్రావం ఎలా ఉంది, దానివల్ల మనిషి చేతనత్వం ఉంటుంది. కాబట్టి మనిషి చేతనత్వం అంటే ఏంటి అని గుర్తు తెచ్చుకోవాలంటే మనిషి జీవితం ఎలా ఉండాలి, బాగుండాలి అంటే ఆ గ్రంథుల నుంచి వచ్చే స్రావాల్ని మార్చుకోవాలి. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఏమవుతుంది, లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారు మెడిసిన్స్ ఇచ్చి. అంటే ఏమవుతుంది, ఆ గ్రంథుల నుంచి వచ్చే స్రావాన్ని కరెక్ట్ చేస్తుంది. చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఒక రకమైన విసుగు, పాపం లేదా చిరాకు ఇలాంటివన్నీ తగ్గి కొంచెం శాంతంగా ఉంటారు. ఇవన్నీ మిగతా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే గ్రంథుల్ని కనుక మార్చుకుంటే జీవితాలు మారిపోతాయి అనేది ఒక నిరూపించబడిన సత్యం. మన గ్రంథుల్ని మార్చుకుంటే జీవితం మారుతుంది. జీవితంలో డెఫినేషన్ మనం చెప్పుకున్నాం, దాంట్లో శాంతం మొదటిదే శాంతం. కాబట్టి జీవితం శాంతంగా హాయిగా ఉండాలంటే గ్రంథులు అన్ని స్రావాలు కరెక్ట్గా ఉంటాయి. ఈ శరీరంలో పనిచేస్తున్న చేతనత్వము వేటిని ఉపయోగించుకొని ఈ విశ్వం అంతా ఉన్న చేతనత్వంతో ఒకటయ్యే ప్రయత్నం చేయగలదు. మనం ఇదివరకు చెప్పుకున్నాం పంచకోశాల గురించి చెప్పుకున్నాం. ఏ కోశము ఎవరికి సొంతం కాదు. మనం ఏమనుకుంటాం, ఈ శరీరం నా సొంతం అనుకుంటాం, కానీ ఈ శరీరం మన సొంతం కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విశ్వంలో భగవంతుడు మనకి ఒక పని చేయడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. మనమందరం కూడా అణువులం, అణువు అంటే యాటమ్. థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ మన సోలార్ సిస్టమ్ చెప్పింది తేజ. దాంట్లో వస్తుంది చూడండి, మొట్టమొదట అణువు వస్తుంది, యాటమ్. దాని చుట్టూ ఖనిజం ఏర్పడుతుంది. ఆ తర్వాత అది మెల్లిగా మెల్లిగా పరిణామ క్రమంలో వృక్షం అవుతుంది, తర్వాత జంతువు అవుతుంది, తర్వాత మనిషి అవుతుంది. అంటే ఆ లోపల ఉన్న పరమాణు ఏదైతే ఉందో లేకపోతే అణువు, అది ఎలా ఉండగా దాని చుట్టూ పదార్థంలో మార్పులు వస్తున్నాయి, అది అలాగే ఉంటుంది. ఆ పదార్థం ఏదైతే మారుతుందో అది మనిషి అనే పదార్థంగా శరీర దేహం తయారైనప్పుడు ఆ లోపల ఉన్న అణువు ఏదైతే ఉందో జీవాత్మ, దానికి ఈ మానవ శరీరం ఎందుకు ఇవ్వబడిందంటే ఈ సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం ఈ శరీరంలో ఉంది. నువ్వు ఈ సృష్టిలో ఉన్న అంతటితోటి నేను ఒకడిని అనే జ్ఞానం సంపాదించుకునే అవకాశం నీకు ఈ శరీరం ద్వారా భగవంతుడు ఇచ్చాడు. ఇదంతా ఎందుకు ఇచ్చాడు అంటే ఈ జ్ఞానం నువ్వు సంపాదించు, ఎందుకంటే జ్ఞాని భగవంతుడు ఒకటే. భగవంతుని చూపించు అంటే అర్థం నిన్ను భగవంతుడిగా మారుస్తాడు గురువు. అంటే అబ్బా అదిగో భగవంతుడు ఉన్నాడు, నువ్వే ఆయన ఆయనే అండవు. అలా అంటే ఆయన గురువే కాదు. ఒక ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు గురువు గారి దగ్గరికి వెళ్ళారు, ఈకే మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, కూర్చో ధ్యానం చేయన్నారంటే అర్థం ఏంటి, నువ్వే భగవంతుడు అని చెప్తారు మెల్లిగా. ఆ ధ్యానంలో నువ్వే భగవంతుడు నాయన అని జ్ఞానం వచ్చేట్టు చేస్తారు, అటువైపు నడిపిస్తారు అన్నమాట. కొంచెం కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లవాడిని అప్పుడే నడక నేర్చుకుంటున్న వాడిని మనం ఎంత జాగ్రత్తగా నడుపుతాం, అలాగా గురువు జాగ్రత్తగా అడుగులు వేయిస్తారు, వేయించి నువ్వే భగవంతుడు, భగవంతుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడో నువ్వు వెతకక్కర్లేదు, నువ్వు నువ్వే భగవంతుడు. ఎలా తెలుస్తుంది, నీ హృదయంలోకి వెళ్తే తెలుస్తుంది నువ్వే భగవంతుడు, ఇంకెవడన్నా భగవంతుడు. అంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే వెళ్తే కదా తెలిసి, పులి నోట్లో తలబడింది ఏమవుతుందంటే పెట్టి చూడాలి, అప్పుడు తెలుస్తుంది. అలాగే మన హృదయంలోకి మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించాలి అంటే శాంతంగా ఉండాలి. శాంతం ఎందుకండి బాబు, ఎన్నిసార్లు చెప్తారు ఈ శాంతం అనే మాట అంటే దాన్ని వినాలని ఇంకో మార్గం లేదు. శాంతం ఎందుకంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఈ జీవాత్మ పరమాత్మ అనుసంధానం అవటానికి సిద్ధంగా ఉంటుంది. పరమాత్మ అంటే విశ్వమంతా అణువణువున నిండిన తేజస్సు ఏదైతే ఉందో, ఆ అనంతమైన తేజస్సు ఏదైతే ఉందో, దాంట్లో ఈ వ్యక్తి ఇండివిజువల్గా ఉంటున్నాను అనే భావన ఉన్నది మనకి ఇంకా కదా. విశ్వమంతా నేనున్నాననే భావన రాలేదు మాకు. మన చేతనత్వం ఎంతవరకు లిమిట్ అయిపోయిందంటే ఈ బాడీ వరకే లిమిట్ అయిపోయింది. అలా కాకుండా నేను విశ్వం అంతా ఉన్నాను అనే జ్ఞానం ఎప్పుడొస్తుందంటే మనం ఎంత శాంతంగా ఉంటే, మన మనస్సు అంత ప్రశాంతంగా ఉంటే, ఆ శాంత స్థితి ఎప్పుడు సాధిస్తే అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్గా జీవుడు దేవుడు ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుకుండా ఉంటారు. అంటే అర్థం తెచ్చుకుని మొహం ఎదురుకుండా పెట్టుకున్నాం. అర్థంలో ఎవరు కనిపిస్తారు? ఎవరు చూసుకుంటున్నారో వాళ్లే కనిపిస్తారు. అలాగా మనస్సు పరమ ప్రశాంత స్థితిని సాధించినప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈ జీవుడు విశ్వమంతా వ్యాపించున్న దేవుడితో ఎదురు ఎదురుగుండా నుంచి ఉంటాడు. ఆయనైనా ఎదురెదురుగుండా ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఆ సవిత లేకపోతే ఆ పరమాత్మ యొక్క తేజస్సు సంపూర్ణంగా ఈ జీవుడి మీద వర్షిస్తూ వర్షించి వర్షించి మెల్లిగా ఇస్తారు. ఎక్కువ నుంచి తక్కువకి శక్తి ప్రవహిస్తుంది అనే సూత్రం ఉంది కదా, ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్. కాబట్టి మనం ఎప్పుడు లోవర్ లెవెలే, జీవుడు ఎప్పుడు లోవర్ లెవెలే, భగవంతుడు ఎప్పుడు, దేవుడు ఎప్పుడు హయ్యర్ లెవెల్. ఆ పరమాత్మ నుంచి ఆత్మకి ఆ ప్రజ్ఞా ప్రసారం జరుగుతుంది. పరమాత్మ యొక్క అన్ని శక్తులు ఈ జీవుడి మీద వర్షిస్తాయి. ఎప్పుడు? కండిషన్ ఏంటి? శాంతం. ఆ శాంతం అనే స్థితి తెచ్చిపోవడమే చేతనత్వ విజ్ఞానం. దానికి చిన్న శ్లోకాలు. అలా శాంత స్థితి తెచ్చుకోవాలంటే మనలో ఉన్న ఈ గ్రంథులు ఏవైతే ఇందాక చెప్పుకున్నా ఆ గ్రంథులు ప్లస్ మనలో ఉన్న చక్రాలు, ఆ చక్రాలలోకి ఈ పరమాత్మ యొక్క తేజస్సు ప్రవహించడం వల్ల, సవితా తేజస్సు చక్రాల్లోకి ఆహ్వానించడం వల్ల, అలాగే సూర్యుడు యొక్క ఏడు రంగులు విద్యారు ఉంది కదా, ఆ విద్యారు మన సహస్రారం నుంచి మూలాధారం వరకు వరుసగా సహస్రారం వైలెట్, ఆజ్ఞాచక్రం ఇండిగో, విశుద్ధి బ్లూ, అనాహతం గ్రీన్, తర్వాత ఎల్లో మణిపూరకం, ఆరెంజ్ స్వాదిష్టానం, మూలాధారం రెడ్ ఇలాగ విబ్జిఆర్ ఏదైతే ఉందో దీని మీద ఆ కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు సరి అయిన రీతిలో ప్రసరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చక్రాలన్నీ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తాయి. ఎక్కువ యాక్టివ్ అవ్వవు, డార్మెంట్గానే ఉండవు, అంటే నిద్రాస్థితిలోనే ఉండవు, ఓవర్ యాక్టివ్ అయిపోవు, కరెక్ట్గా ఉంటాయి. ఆ కరెక్ట్గా ఉంటున్నప్పుడు గ్రంథులు కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా మూలాధారం దగ్గర గొనాడ్స్ కరెక్ట్గా పనిచేస్తాయి, స్వాధిష్టానం దగ్గర ఇంటర్నల్, స్వాధిష్టానం ఇంటర్నల్ కాదు సారీ మణిపూర్కం దగ్గర ఇంటర్నల్. ఇలాగా మనకు వరుసగా గ్రంథులన్నీ కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడతారు. ఎప్పుడు? మనలో ఉన్న చక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే. అంతే తప్ప మనలో ఉన్న చక్రాలు సరిగ్గా లేనప్పుడు గ్రంథులు సరిగ్గా పనిచేయవు. కాబట్టి గ్రంథులు సరిగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్గా పనిచేసేటట్టుగా చక్రాలను చూసుకోవాలి. స్వాదిష్టానం దగ్గర ఎటర్నల్ కరెక్టే, తర్వాత మణిపూర్కం దగ్గర ప్యాంక్రియాస్. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ప్యాంక్రియాస్ కరెక్ట్ చేసుకోవాలి తప్ప మందులు వేసుకుని ఇన్సులిన్ ఎక్స్ట్రాగా తెచ్చుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మొత్తానికి పనిచేయడం మానేసి ఇంకా లైఫ్ లాంగ్ బతికున్నంతకాలం అలాగా డయాబెటిక్ మందులు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగా చెయ్యక్కర్లేదు. మణిపూర్కానికి ఏ రంగు? పసుపు రంగు. కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకోవడం, పసుపు రంగు మణిపూర్కంలో ధ్యానం చేయటం తగు మాత్రంగా, ఎక్కువ చేయకూడదు. అప్పుడు భావన ఏం చేయాలి? మణిపూర్కం కరెక్ట్ అవుతుంది. అలా చేయటం వల్ల ఆ డయాబెటీస్ తగ్గుతుంది. అలాగే అనాహతం, థైమస్, హార్ట్ ట్రబుల్స్ అవన్నీ కూడా థైమస్ గ్లాండ్లో తేడా వస్తే వస్తుంది. అనాహతం కదా. అలాగే థైరాయిడ్ విశుద్ధి, విశుద్ధిలో లోపాల వల్ల థైరాయిడ్ వస్తుంది. విశుద్ధి అంటే వాక్కు, ఇష్టవచన మాట్లాడటం, నిష్టవచనట్టు తిట్టడం, నిష్టవచనట్టు వ్యాఖ్యానాలు చేయడం, అవతల వాళ్ళని మనం కామెంట్ చేస్తూ ఉంటాం. నో కామెంట్స్. గాయత్రి ఉపాసన చేయదలుచుకున్నవాడు, ఈ చేతనత్వ విజ్ఞానం నేర్చుకోదలుచుకున్నవాళ్ళు పిచ్చి జోకులు అయ్యకూడదు. అవతల వాళ్ళని హింసించే మాటలు మాట్లాడకూడదు. మనం మాట మాట్లాడితే వాళ్ళు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తర్వాత సంతోషంగా ఉండాలి, ఉత్సాహపడాలి. అంతే తప్ప దానికి ఒక సూత్రం ఉంది. ఎలా ఉండాలంటే మన వాక్ అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయొచ్చు. అనుద్వేగం అంటే అవతల వాళ్ళు ఉద్వేగం రాకూడదు. నన్ను ఇంత మాట అంటా అనకూడదు ఎవడు మన మన అన్న మాట వల్ల అవతల వాడికి కోపం కానీ ఆవేశం కానీ ద్వేషం కానీ ఇలాంటివి రాకూడదు. అనుద్వేగం. ఉద్వేగం అంటే ఇలా పైకి కిందకి ఎగిరిపోవడం మన మాటల వల్ల, అలాంటి మాటలు అనద్దు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం. సత్యం ఏమి ఉండాలి, ప్రియం ఏమి ఉండాలి, హితం. స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇలా మాట్లాడటంతో పాటు స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటాం. స్వాధ్యాయం అంటే పుస్తకం చదవటం ఒక అర్థం, మనని మనను అధ్యయనం చేసుకోవడం. ఈ వాంగ్ నియమం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి విశుద్ధి బాగుంటుంది, అప్పుడు థైరాయిడ్ రోగం రాదు. కాబట్టి మూర్ఖుడు పండితుడు అవుతాడు, పండితుడు మూర్ఖుడు అవుతాడు, ఒక్క మిల్లీగ్రామ్ తేడాలో అన్నది ఈ సూత్రం పాటిస్తే అనుద్వేగ కర్మ వారికి ఏమీ అవ్వదు. మంచిగా ఉంటాడు వాడు, మూర్ఖుడైనా పండితుడు అవుతాడు, మూర్ఖుడు మటుకు అవడు. తర్వాత ఆజ్ఞలో పిచ్చుటది, ఈ పిచ్చుటది ఆజ్ఞ. ఇది సరిగ్గా ఉండకపోతే కళ్ళకి ప్రాబ్లం వస్తాయి, చెవులకి ప్రాబ్లం వస్తుంది, ఈ ముక్కు వరకు ఉన్న భాగాలన్నీ కూడా ఆజ్ఞ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి వాటిల్లో బాధలు వస్తాయి. వీటి బాధలంటే మనం ఎలాంటి కమాండ్స్ మనం పాటిస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సరైన కమాండ్స్ పాటిస్తున్నా, లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు మన లోపల నుంచి వచ్చే మనం పిచ్చి పిచ్చి కోరికలన్నింటినీ ఫాలో అవుతున్నాం, దానివల్ల మనకు ఆజ్ఞలో తేడాలు వస్తాయి. ఈ రకంగా గ్రంథుల్లో తేడాలు రాకుండా చూసుకోవడం అనేది సాధనలో ఒక భాగం. అలాగే ఇందాక చెప్పుకున్నాం చూసారా, శాంతం. శాంతం ఎందుకు ఉండాలి అంటే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి 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 ఈకే మాస్టర్ చెప్తుంటారు. అంతర్యామి సాధన రాజవిద్య రాజగుహ్యంలో 9వ అధ్యాయంలో పూర్తిగా చెప్తారు. దాని గురించి మాస్టర్లు చాలాసార్లు ఒక మాట అంటారు, నా గురించి ఎవరు తెలుసుకోలేరు, నా గురించి ఎవరు తెలుసుకోలేరు. సార్ చెప్పారు, ఎవరో తెలుసుకుందామని ట్రై చేశారు ఇద్దరు, నేను తెలియనిస్తాను, ఒప్పుకోను, నా గురించి ఎవరు తెలియటేమి లేదు, నా గురించి ఎవరికి తెలియదు, తెలియని ఇవ్వను. ఇప్పుడు చదువుకున్నా కూడా తెలియదు మనకు అదేంటో చదువుకున్నాం. ఏష సర్వేశ్వర, అది సర్వేశ్వరుడు. ఏంటది అఖండమౌనం. ఏష సర్వజ్ఞ అన్నీ తెలుసు. ఏషో అంతర్యామి ఆయనే అంతర్యామి. ఏష యోని సర్వస్య ప్రభవకే యోని భూతానాం న అంతఃప్రజ్ఞం న బహిప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞాఘనం న అదృష్టం అవ్యయవార్య అగ్రాహ్య సలక్షణ అచింత్యం అయ్యపద్వేశ్య ఏకాత్మ ప్రత్యాసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే న ఆత్మా నిధ్యయతే. నాలుగవ స్థితి ఉంది చూసారా, అంటే మనం జాగ్రత్త స్థితిలో ఈ పంచ ఇంద్రియాలంటే చెవులతో కళ్ళతో ముక్కుతో నాలుగతో చర్మంతో మనం జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు చెవుల ద్వారా ఈ చెప్పుకునేది వింటున్నారు, అది జ్ఞానం గ్రహించడం, అది జాగ్రత్త. దైన తర్వాత నిద్రపోతాం, కళలు వస్తాయి, అది స్వప్నం. ఆ కళల ద్వారా కూడా మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాం. అదైన తర్వాత సుషుప్తి వస్తుంది. సుషుప్తిలో అన్నీ ఏముండవు, అక్కడ జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు, ఎక్కడ పడుకున్నాము కూడా తెలియదు. గురుదేవులు ఏమంటారు, పూజ గురుదేవులు, 2 గంటలు నేను నిద్రపోయాను, వర్షం వచ్చింది, తడిసిపోయే బట్టలని అప్పుడు లేచి చూసుకున్నాను, అయినా ఆయన వర్షంలో అలా నిద్ర లేదు కానీ ఆయనకేం తెలియదు. అలాంటి గాఢ నిద్ర ఏదైతే ఉందో సుషుప్తి స్థితి, దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇదే అన్నిటికీ ప్రభు ప్రాజ్ఞుడు, ఆ సుషుప్తి ప్రాజ్ఞుడు. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, జాగ్రత్త అంటే వైశ్యుడు, వైశ్వానరుడు అంటారు, విశ్వుడు. తర్వాత స్వప్నము తేజసుడు, తైజసుడు. ప్రాజ్ఞుడు, చివరవాడు మొత్తవాడ వైశ్వానరుడు జాగ్రత్త, తేజస్సుడు స్వప్నము, ప్రాజ్ఞుడు సుషుప్తి. ఈ సుషుప్తి అన్నిటికీ ప్రభు, సుషుప్తి స్థానం అన్నిటికీ ప్రభు. ఈయనే అన్నిటినీ నియమించేవాడు కాబట్టి ఎక్కడేది ఉండాలి, ఎవరే పనిచేయాలి, ఇవన్నీ నియామకుడు ఈయనే. ఈయనే కారణం. కారణం అంటే కాజ్, దేనివల్ల జరిగింది అని మనం ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది సరే, అది కాజ్. ఈ సృష్టి అంతా దేనివల్ల అంటే అదిగో ఫలానా వాడి వల్ల అనే కారణం చెప్పాలంటే అదిగో ఆ సుషుప్తిలో ఉన్నవాడే. అలాగే ఉత్పత్తి వినాశనం అన్నీ ఈయనే. అంటే రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. ఎవరైనా సరే కలలు లేని నిద్రపోతున్నప్పుడు సర్వజ్ఞ స్థితిలో ఉంటాడు, అన్నీ తెలుసప్పుడు మనం. కానీ నిద్ర లేచిన తర్వాత ఆ స్టేజ్ని మర్చిపోతాం కాబట్టి సర్వజ్ఞ స్థితి నుంచి మనం చ్యుతి చెందాము. అంతకుముందు ఎక్కడున్నాం, అత్యుత స్థితిలో ఉన్నాం. అత్యుత అనంత గోవింద అనాలంటే మనం గాఢ నిద్రాస్థితిలో, అటు భౌతిక దేహం గురించి కానీ స్వప్న దేహం గురించి కానీ తెలియకుండా ప్రాజ్ఞుడు స్థితిలో ఉండాలి మనం. ఉంటూ అత్యుతానంత గోవింద బాబా ఎలా ఎలా అంటామండి, అంటే ఏం లేదు, చాలా సులభం. ఈ మాటలు విని కంగారు పడకండి ఎవరు, చాలా సులభం. ఎలా ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఓంకారం అనాలి. ఓంకారం అంటూ అఖండ మౌనంలోకి నన్ను ప్రవేశించని, ద హార్ట్ ఆఫ్ సైలెన్స్, అఖండమైన మౌనంలోకి. గురువుని అడగాలి, ఓంకారమే గురువు. శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అన్నాం అనుకోండి, ఆయనకి నమస్కారం పెడుతున్నాం. పెట్టి ఆయన్ని ఏమని అడుగుతామంటే, ఈ శివం శాంతం, శివం అద్వైతం, ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవ, ప్రభవతే యోని భూతానా, భూతాలన్నిటికీ అధిపతి ఎవరు, భూతాలన్నిటికీ ప్రభు ఎవరు, ఎవరి నుంచి ఇవన్నీ వచ్చాయో ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వజ్ఞుడు, అంతర్యామి అయిన ఆ అనంత శాంత స్వరూపాన్ని, అనంతమైన అందరికీ మంచి చేసేది శివం. రెండోది లేనిది ఇంకొకటి ఉంటే కదా, ఇప్పుడు సపోజ్ నేను ఒక్కడే ఉన్నాను అనుకోండి, నేను ఎవరికి చెప్తే క్లాసు, నేనే చెప్పుకోవాలి, వినేవాడు ఎవరు. తేజ ఒక్కడే ఉందనుకోండి, ఎవరికి చెప్తుంది, ఎవరు. అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఒక్కడే ఉన్నారు అంటే ఒక్కళ్ళు ఉంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ కానీ ఇంకోటి ఏమి ఉండవు కదా, ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు మనకు, మనమే లోపల మనమే అనుకుంటూ ఉంటాం. అలాగా ఈ స్థితి ఎవరైతే సాధిస్తారో, ఏ స్థితి అది, శాంతం, శివం, అద్వైతం, ఆ గాఢమైన సుషుప్తిని ఎవరైతే సాధిస్తారో అక్కడ రెండో వాడు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. కాబట్టి అతని గురించి ఇంకోటి తెలియదు, ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే ఉంటాడు అక్కడ. చిత్రం కదా, నీళ్లు ఒక గ్లాసులో ఉన్నాయి, నీళ్లు ఇంకో తొట్టిలో ఉన్నాయి, ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని తొట్టిలో ఉన్న నీళ్ళలో పోసాం, అప్పుడు నీళ్ళు ఎన్ని ఉంటాయి, రెండు నీళ్లు ఉంటాయా, మూడు నీళ్లు ఉంటాయా, ఒక్క నీరే ఉంటుంది కదా, అవునా కదా. అలాగా ఈ శాంత స్థితిని ఎవరైతే పొందుతారో, ఎవరైతే ఈ శివం అనే స్థితిలో ఉంటారో, ఎవరైతే ఈ అద్వైత స్థితిలో ఉంటారో, ఆ స్థితిలో ఉన్నవాళ్లతో కూర్చుంటే, వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ లక్షణాలు మనకి వచ్చి మనం కూడా ఆ అద్వైత స్థితిలోకి ప్రయాణిస్తుంది మన చేతనత్వము. అలాగే మన చేతనత్వము ఆ శివస్థితిలో ఉంటుంది. శివం శాంతం అద్వైత, శాంతం అంటే ఎంత శాంతం అంటే మనం కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఆ శాంతం వచ్చిందనుకోండి, కళ్ళు తెరవలేము. కళ్ళు తెరిచినప్పుడు ఆ శాంతం ఉందనుకోండి, కళ్ళు మూయలేము. నవ్వుతూ ఉండిపోయానుకోండి, ఉండిపోతాం. అంటే అహల్య ఒక స్థితిలో ఉండిపోయిన చూసారా, అహల్యని శపించాడు ఏమని, రాయిగా అయిపోమని. అప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ ఆ స్థితిలో ఉంది, అలా ఉండిపోయింది. మనం కూడా ఒక స్థితిలో ఉన్నప్పుడు, సపోజ్ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు గురువుదేవులు దర్శనం ఇచ్చారనుకోండి, ఎలా ఉంటాం మనం, ఎలా ఉన్నవాళ్ళం అలా ఉండిపోతాం, ఏమంటాం, పాషాణంలాగా. లేకపోతే అలాగే ప్రతిమల్లాగా అందరూ నిశ్చేష్టులు అయిపోయారని వర్ణిస్తుంటారు. సరే, నిశ్చేష్టులు అంటే చేష్ట ఏమి ఉండదు, చేష్ట అంటే ఒక క్రియ, చేష్ట అంటే యాక్షన్, నో యాక్షన్, ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోతాం అలా చూస్తాం కాసేపు ఆశ్చర్యంగా. ఆ కొంచెం సేపు ఉంది చూసారా, అప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం మర్చిపోతాం. ఒక్కడే ఉంటాడు గురువు, ఒక్కడే ఉంటాడు అద్వైతం. అప్పుడు మనస్సు అనంతమైన శాంతంలో ఉంటుంది, శాంతం. శివం అదేం చేస్తున్నాయి, ఎప్పుడూ మంచి చేస్తుంది. కాబట్టి మౌనంగా ఉండండి బాబు అని వేడుకుంటూ ఉంటే ఆ మౌనం యొక్క గొప్పతనం తెలియక మౌనంగా ఉన్న వాళ్ళకి ఏ రకమైన యాక్సిడెంట్ జరగదు, మౌనంగా ఉన్నవాళ్ళకి ఏ రోగము రాదు, మౌనంగా ఉన్నవాళ్ళకి ఏ కష్టము రాదు, మౌనంగా ఉన్నవాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం రాదు, మౌనంగా ఉన్నవాళ్ళకి ఏ రకమైన లోటు ఉండదు. ద్వారకామాయిలోకి ప్రవేశించండి, మీకు ఉన్నవన్నీ ఎత్తేస్తానంటాడే. ద్వారకామాయిలోకి వెళ్తే ఎలా ఉండాలంటే మనం మౌనంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి అబ్బా ఇది భలే కట్టారండి, ఇది వరకు మేము వచ్చినప్పుడు వెళ్ళలేదు, ఇదంతా మార్చేసారా, ఏం బాగాలేదు, ఈ కబుర్లు చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళి ద్వారకామాయి వెళ్ళి ఈ కబుర్లు చెప్తాం. ఇక్కడ ఎక్కడ ఉందండి చెప్పండి, సౌత్ ఇండియన్ హోటల్ అంటాడు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సౌత్ ఇండియన్ హోటల్లో ఇడ్లీ సాంబారు లేకపోతే మసాలా దోశ తింటాను కదా. సాయినాథుడి దగ్గరికి వెళ్ళింది ఎందుకు, ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారు అది అందుకోవడానికి. అఖండ మౌనం ఏదైతే మాస్టర్ ఎందుకు చెప్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇరుక్కుపోతానని. ఎప్పుడు ఈ శివం శాంతం అద్వైతంలో ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమున్నాయో అవన్నీ తెలుస్తూ ఉంటాయి. మాస్టర్ తెలిసి వాళ్ళు ఇచ్చిన పనులు చేయడానికి ఆయనకి శేష సర్వేశ్వర, ఎందుకంటే ఆయన సర్వేశ్వరుడు, ఆయన దగ్గర అందరూ పనిచేయాల్సింది, ఆయన అన్నిటికీ నియామకుడు, అందరికీ అన్నీ తెలుసు, అన్నిటికీ ప్రభు, సర్వస్య ప్రభువు. అందుకని అందరి చేత ఆయన పని చేయించుకోగలరు మీరు చేయకపోయినా అని అంత కాన్ఫిడెన్స్తో ఎలా మాట్లాడగలుగుతున్నారంటే మాస్టర్ శాంతం శివం అద్వైతం అనే చేతనత్వ స్థితిలో ఉన్నారు కనుక. అంటే ఇప్పుడు మనకు జీవాత్మ పరికరాలు దాంట్లో ఈ జీవుడికి ఈ గ్రంథులు ఉన్నాయి, ఈ గ్రంథులేమో భౌతిక దేహంలో ఉన్నాయి, ఈ చక్రాలేమో ప్రాణమయ కోశంలో ఉన్నాయి, ఆ తర్వాత అమ్మవారి నామాల్లో మనకు ఇంకో రోజు క్లాసులో చెప్పుకున్నాం. ఈ రకమైన చక్రం యాక్టివేట్ అవ్వాలంటే పులిహోర తినాలి, ఈ రకమైన చక్రం యాక్టివేట్ అవ్వాలంటే దద్దోజనం తినాలి, ఈ రకమైన చక్రం మూలాధారం సపోజ్ యాక్టివేట్ అవ్వాలనుకోండి పూలకం తినాలి, ఇలాగ ఉన్నాయి. అవి తినటం వల్ల ఏమవుతుందంటే ఆ చక్రాల్లో ఉన్న లోపాలు సరిచబడి దాంట్లో నుంచి వచ్చే ప్రభావం వల్ల గ్రంథులలో కూడా మార్పు వచ్చి దాంట్లోంచి స్రావాలు కరెక్ట్గా వస్తాయి. ఇది మనకు శాస్త్రం, మన శాస్త్రం. వాళ్ళ శాస్త్రం ఏంటి, వాళ్ళు అంటే ఎవరు, వెస్టర్నర్స్, పాశ్చాత్య దేశీయులు. ఏమంటారంటే పశ్చిమ దేశం వాళ్ళు ఈ గ్రంథులు ఉన్నాయి, దీంట్లో శ్రావాలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి మాకు తెలియదు, ఇవి ఇటు మటుకు ఇవి మేము కనిపెట్టినంత వరకు వీటి ఫలితాలు ఇవి మనకు టేబుల్ ఇచ్చేసారు. దాన్ని కొంచెం మన వాళ్ళు ముందరకు వెళ్ళి ఆల్రెడీ కొన్ని చెప్పారు. ఇప్పుడు మనం మాస్టర్ ఇచ్చిన పని ఏంటంటే ఈ రెండింటిని సరిగ్గా కోరిలేట్ చేసి మాట్లాడుకోవాలి. దానివల్ల మనం చెప్తున్న యోగ పరిభాష ఏదైతే ఉందో దానికి, వాళ్ళు చెప్తున్న సైంటిఫిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ రావటం వల్ల మనం మన జీవితాలను ఇంకా ఆనందమయం చేసుకోవచ్చు, ఇంకా సుఖమయం చేసుకోవచ్చు, ఇంకా ప్రేమపూరితంగా చేసుకోవచ్చు, ఇంకా శాంతంగా చేసుకోవచ్చు, ఇంకా పరస్పర సహకరించుకుంటూ మనం ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చారో అటువైపు అడుగులు వేయగలం. మన చేతనత్వం అలా వికసించడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి పూర్తి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ జీవాత్మ అంటే మనలో ఉన్న చేతనత్వము అది గుర్తుపెట్టుకుందాం. జీవాత్మ అంటే మనలో ఉన్న చేతనత్వము, దాని పరికరాలు అంటే భౌతికంగా అయితే గ్రంథులు 6 పిట్యుటరీ దగ్గర నుంచి గనాట్స్ వరకు, అలాగే ప్రాణమయ కోశంలో భారతీయ సాంప్రదాయం ప్రకారం యోగులు చెప్తున్నవి షట్చక్రాలు, వీటికి ఉన్న రిలేషన్ ఇవి కరెక్ట్ చేసుకోవడం వల్ల మనం చేతనత్వాన్ని వికసింపజేసుకోవచ్చు. మన జీవితం ఎలా ఉండాలి అంటే అలా ఉంటుంది. ఒక ఆంజనేయం అవ్వాలి, ఏ గ్రంథులు యాక్టివ్ అవ్వాలి, ఏ గ్రంథులు కరెక్ట్ అవ్వాలి, అలాగే ఒక అర్జునుడు అవ్వాలి, ఎలా ఏ గ్రంథులు ఏ చక్రాలు బాగుంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మనందరం కూడా ఏం చేయాలంటే ఒక ధ్యానం చేసుకోవాలి. అదేంటి, నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఆజ్ఞాచక్రంలో నీలి రంగు దాని మధ్యలో తెల్లటి బిందువు, ఆ తెల్లటి బిందువుని చూస్తూ గాయత్రి అనుకుంటూ మొట్టమొదటి గురువుకి నమస్కారం పెట్టుకుని ఆ తర్వాత గాయత్రి అనుకుంటూ పడుకోవాలి. ఇలా చేయటం వల్ల రోజు మిగతా చక్రాన్ని ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న ఆ తేజస్సు ఆ జ్యోతిస్వరూపం సరి చేస్తుంది. ఏది ఎంత సరి అవ్వాలో, ఏది ఎంత సరి చేయబడాలో గురువుకి తెలుసు కాబట్టి ఆ జ్యోతిస్వరూపంగా గురువు ఉండి సరి చేస్తారు. మాకు గురువుతో సంబంధం లేదు మేమే చేసుకోగలమంటాం పొరపాటు. అలాంటి భ్రమ ఉండకూడదు. దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి, కష్టాలు కూడా పడతాం. అవన్నీ మనం అలాంటి చోటికి వెళ్ళకూడదు. బుద్ధిగా ఆజ్ఞలో బ్లూ కలర్ దాని మధ్యలో తెల్లటి జ్యోతి స్వరూపంగా గురువుని చూస్తూ గాయత్రి చేసుకొని పడుకోవాలి. ఆ జ్యోతి గైడ్ చేస్తుంది నన్ను అన్ని రకాలుగా, అన్ని చేతనత్వ స్థాయిల్లోనూ ఆ జ్యోతి స్వరూపం ఉన్న గురుదేవులు నన్ను గైడ్ చేస్తున్నారనే భావన చెప్పి ఆ ధ్యానం చేసుకుని పడుకుంటూ, అలాగే ఎప్పుడు రెస్ట్ తీసుకుని అలా చేయొచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం చేతనత్వ విజ్ఞానము గాయత్రి మహావిజ్ఞానంలో ఒక పార్ట్, రెండోది పరిణామక్రమంలో మనం ముందరికి వెళ్ళటం ఎలాగా, లేకపోతే పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా అనేది గాయత్రి మహావిజ్ఞానంలో రెండో చరణం. మూడో చరణం కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఈ మూడు పాదాలు గాయత్రికి. ఎలాగ మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం, దాంట్లో మొట్టమొదట మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో చేతనత్వ విజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. చేతనత్వ విజ్ఞానం తెలియాలంటే దానికి మొట్టమొదటిగా మన చేతనత్వము, దానికి ఉన్న పరికరాలు దాని గురించి తెలుసుకుంటున్నాం. రెండు నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఎక్కువ దీని గురించి మనం మాట్లాడుకునే అవకాశం భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, చేతనత్వ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు లేకపోతే సాఫ్ట్ కాపీ తేజని అడిగి దయచేసి తీసుకోండి, బాగా చదువుకోండి. ఎంతో శ్రమించి మాస్టర్ తయారు చేశారు, ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుని దాన్ని 10 మంది దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు గురువుకి అది సరైన సమర్పణ. గురువుకి మనం ఏమి ఇవ్వలేము, ఎందుకంటే ఆయనే మనకి అన్ని ఇచ్చేవారు తప్ప, మనం ఆయన ఇచ్చిన పనిని చేయటం తప్ప మనం అంతకంటే, లేకపోతే ఆయనతో సమంగా తయారయ్యి మనం కూడా ఒకటి ఏదన్నా ప్రపంచానికి ఇవ్వగలిగే స్థితిలో ఉంటాయి. ఎంతకంటే కావాల్సిందే అండి, ఆయనకు చాలా చాలా సంతోషిస్తారే నా శిష్యుడు. అలాంటి స్థితికి మనందరం ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి, ఆయన చెప్పినవన్నీ చేసి దాని తర్వాత ఏం డెవలప్ చేయొచ్చో ఆలోచించాలి. అలాంటి స్థితి మనందరికీ మనం ప్రేమస్వరూపులైన మాస్టర్ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో హరే వర్షద వద్ధిశారి బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నయ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు బహుత్రిణః విఘ్నాః సుఘ్నాః సంతు జీవంతు సర్వాం చ. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాంసంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థామాసు వ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.